ఇవాళ మీ జీవితంలో మీ జీవితాన్ని మార్చేటటువంటి చాలా అద్భుతమైనటువంటి రహస్యాలు చెప్పబోతున్నాను. దీన్ని భగవద్గీతలో రాజవిద్య రాజగుహ్యం అంటారు. రాజవిద్య రాజగుహ్యం. అందువల్ల దీపాలు దూకర పెట్టి దగ్గరగా వద్దు, మళ్లీ దీపాలు చూడకండి. ఈ దీపాలు ఉన్నా లేకపోయినా మీ దీపం వెలగాలి. దీపాలు వెలుగుతూ కూర్చుంటే ఏమవుతుందిరా, దీపావళి నాడు వెలిగిస్తాం, దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు వెలిగిస్తారు, మళ్ళీ దీపావళికి వేస్తారు కదా. దీపావళికి విలువ ఉంది, కానీ మీరు ఉపయోగించుకోగలిగితే. ఆ రహస్యాలు నేను మీకు చెప్పబోతున్నాను. మీలో దీపాలు దీపటానికి తెలుసుకోవటానికి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీకు తెలియాలి. అసలు దీపం అంటే ఏమిటో ఎప్పుడైనా చూశారా, మీరు అర్థం చేసుకున్నారా, చెప్పగలరా దీపం అంటే ఏంటో? మనం అందరం చాలా కష్టపడి ఇన్ని దీపాలు వెలిగించాం కదా, ఇంతకీ ఈ దీపాలు ఎందుకు, ఎందుకంటే ఇన్ని దీపాలు వెలిగిస్తున్నాం మనం? ప్రేమతో చేశాం, ఆధ్యాత్మికతతో చేశాం,
రకరకాల కారణాలతో చేస్తూ ఉంటాం. కానీ ఎందుకు అసలు దీపాలు వెలగటం అంటే,
మనలో ఉన్నటువంటి అంధకారం దీపాలు రావాలి, మన అంధకారాల్లో దీపం రావాలి. ఇన్ని దీపాలు వెలిగించాం చాలా అందమైనదే, కానీ మన దృష్టి అంతా దేని మీద ఉంటుంది, ఈ దీపాలు చూసుకుంటున్నాం. చాలా మంచిది కాదంటారు నీ గురువులు, కానీ గురుదేవులు భగవంతుడి ముందు దీపం వెలిగించి చెప్పేది ఎందుకు అంటే, భగవంతుడి వల్ల దీపం ఎలా ఉందో, జ్ఞానం ఎలా ఉందో, మనలో అలాంటి జ్ఞానం ఉండాలి అని మనం జాగ్రత్తగా గమనించుకోవటంలే. దేవాలయానికి వస్తాము, దేవాలయం నుంచి వెళ్ళిపోతున్నాం, ఇప్పుడు దేవాలయంలో ఉన్నాం. మీరు దేవాలయాలకు వచ్చారా? మా పరమ పూజ గురుదేవులు చెప్పిన మాట చెప్తున్నాను, అంచేత నా మీద కోపం తెచ్చుకోకండి. నాకు ఆయన చెప్పిన ప్రశ్నలు నన్ను అడిగారు మొట్టమొదట. నేను చిన్నప్పుడు 14 ఏట ఉన్నప్పుడు ఆయన దగ్గరికి, పరమ పూజ గురుదేవుల దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదట ఈ ప్రశ్న నన్ను ఇచ్చాడు, ఏమయ్యా దేవాలయానికి వెళ్లావు కదా, విద్యాలయానికి వెళ్తావు కదా, విద్యాలయానికి వెళ్తావు కదా, గ్రంథాలయానికి వెళ్తావు కదా, దేవాలయానికి మిగతా ఆలయాలకి తేడా ఉందా? కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీరు విద్యాలయం వెళ్ళి ఏం చేసుకుంటారు, విద్యాలయానికి వెళ్ళి ఏం చేస్తున్నాం అంటే ఇంకా చేసుకుంటున్నారు. అక్కడ ఈ దీపం చాలా ముఖ్యం తప్ప నేను చెప్పేది వింటానులే. అందుకని మీ దగ్గర దీపాలు వద్దు ఇక్కడ పెట్టండి అన్న, కారణం అర్థమైందా? ఇంకా వెలుక్కుంటున్నారు దీపాలే. మీకు అర్థమైందా? అసలు నేను చెప్పడానికి, కొన్ని మాటలు మీతో మాట్లాడటానికి వచ్చా నేను. ఈ దీపాలు మన భారతీయ దీపాల యొక్క చాలా ముఖ్యమైనటువంటి జ్ఞానం. కానీ ఏ విధి అని చెప్తున్నాను, చెప్తో గుర్తుంచుకోండి. విద్యాలయానికి వెళ్లి విద్య నేర్చుకుంటారు, గ్రంథాలయానికి వెళ్లి గ్రంథాలు చదువుతారు, వైద్యాలయానికి వెళ్లి వైద్యం కరెక్ట్ చేసుకుంటారు. మరి దేవాలయానికి వెళ్లి మనం ఏం చేస్తున్నాం, అదే ప్రశ్న. పరమ పూజ్య గురుదేవులు ఎవరి సెంటనరీ అవుతే ఈనాడు మీకు అందరికీ చెప్పటానికి మొదలై మీ దగ్గరికి వచ్చాము, ఆయన మొట్టమొదట మీ అందరి చేత అడిగే ప్రశ్న ఏంటి అంటే, విద్యాలయానికి మీ పిల్లలు వెళ్లి విద్య నేర్చుకుంటున్నారు, దేవాలయానికి వచ్చి మీరు ఏం నేర్చుకుంటున్నాం మనం అన్న ప్రశ్న కొంచెం ఆలోచించండి. దేవుడికి తెలియాలి దేవాలయం గురించి మనం ఏవైనా నేర్చుకున్నావా లేదా, ప్రశ్న ఆలోచించుకోండి. భారతదేశంలోనే ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, ఇంత దేవాలయాలు ఎక్కడా లేదు. ముఖ్యంగా మన గ్రామంలో స్కూల్స్ ఉండకపోవచ్చు కానీ దేవాలయాలు గ్యారంటీగా ఉంటాయి, అది మన భారతదేశం. మరి మనం దేవాలయానికి వెళ్లి అసలు దేవతల గురించి ఏదైనా మీరు మాట్లాడారా? మా గురుదేవులు చాలా బాధమైన మాట ఒకటి వేస్తారు, ఆ మాట నేను చెప్పే ధైర్యం లేదు. కానీ నేను ఆయన మాట చెప్పకపోతే, ఆయన చెప్పిన మాట మీకు చెప్పలేకపోతే నా గురుదేవుల గురించి నేను మీకు కరెక్ట్గా చెప్పేవేమో అనిపిస్తుంది. ఈనాడు దేవాలయంలో ఇద్దరు రకాలైనటువంటి అడుక్కున్నారు. ఒకళ్ళు బయట కూర్చొని అడుక్కునేవాళ్ళు, ఇంకోళ్ళు దేవాలయానికి వెళ్లి అడుక్కునేవాళ్ళు. అంతకంటే మీరేం చేయటం లే దేవాలయంలో అంటారు గురువు గారు. డిఫరెన్స్ ఏం లేదు, బయట ఉన్నవాడు 10 పైసలు ఎంతో అడుగుతాడు. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతారు? ఇంకా పెద్దదేదో అడుక్కుంటారు. అడుక్కోవడం మాత్రం గ్యారంటీ. మన గురించి చెప్పుకోక్కర్లే. అది అక్బర్ ఉన్నాడు, అక్బర్ పేరు విన్నారు కదా, సినిమా కూడా వచ్చింది. నిజాముద్దీన్ ఢిల్లీకి దగ్గర ఉన్నటువంటి ఒక విలేజ్. ఆ స్కూల్లో అక్బర్ ఎంపరర్ గా ఉన్నప్పుడు ఆ దగ్గరగా ఉన్నటువంటి గ్రామంలో మా స్కూల్లో పెట్టుకోవాలి అని దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, ఒక ముస్లిం అక్కడ ఉన్నప్పుడు, అక్బర్ని వెళ్లి కనుక్కోరా, మా చేత ఒక స్కూల్ పెట్టించండి అని అడిగితే వాడు వెళ్లాడు. అక్కడికి వెళ్లాడు. దర్వేష్ అంటారు అక్కడ, మన సన్యాసులు అనిపించినట్టే ముస్లింలో వాళ్ళని దర్వేష్ అంటారు. ఇంచేత ఢిల్లీకి వెళ్లాడు అక్బర్ దగ్గరికి. వెళ్తే ఇప్పుడు నమాజ్ చేసుకుంటున్నాడు అక్బర్. ఇంచేత ఎవరితోనూ మాట్లాడటంలే. ఇంచేత ఆగండి, అక్బర్ కాస్త బిజీగా ఉన్నాడు, ఆయన నమాజ్ చేసిన తర్వాత మీతో మాట్లాడతాడు. సరే వెయిట్ కూర్చున్నాడు. ఇంకా నమాజ్ ఆయన పూర్తి చేయలేదు. ఆ బయట ఉన్న సన్యాసి, దర్వేష్ అంటే ముస్లింల యొక్క సన్యాసి, వెళ్ళిపోతున్నాడు. అంటే అక్బర్ పరిగెట్టుకుంటూ వచ్చి, అదేంటయ్యా ఇప్పుడే కదా నన్ను పిలవటానికి వచ్చావు, పిలుస్తూ ఉంటే నన్ను వదిలేసుకోకుండా తెలియకుండా తంపేస్తున్నావు, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు, ఏంట్రా కారణం అని పరిగెట్టుకుంటూ అక్బర్ వచ్చి అడుగుతాడు. నువ్వే అడుక్కుంటున్నావు, ఎంపరర్వి నమాజులో దేవుణ్ణి అడుక్కుంటున్నావయ్యా, నీ రాజ్యం గురించి ఆ ధ్యానం జాగ్రత్తగా వినండి. వెళ్ళి ఆశ్రయం చేసుకుని రావచ్చు, అయితే మనసు అక్కడ పెట్టుకోండి. ఇందాక నేను చెప్పిన సంఘటనే మీ ముందు జరిగింది. అక్బర్ ఏం చేస్తున్నాడు అప్పుడు? భగవంతుడితో ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన సన్యాసి ఎందుకు వచ్చాడు? ఆయనతో ఏదో అడగటానికి. పట్టుకోండి దేవాలయంలో, మందు కాదు దాన్ని వినండి. Thank you.
చెప్పింది అర్థం చేసుకుంటున్నారా, దేవాలయాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలో ఆ టైం జరుగుతూ ఉంటే ఎక్కువ మంది అసలు దాన్ని వింటలే. కానీ ఇది మా గురువు గారు మనకందరికీ చెప్పిన విషయాల గురించి చెప్తున్నా. ఇంతకీ సంఘటన చెప్పానా, అక్బర్ దగ్గరికి ఆ సన్యాసి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే వాడి దగ్గర ఉన్నటువంటి పల్లెటూరులో స్కూల్ పెట్టించాలి అని అక్బర్ దగ్గర నుంచి. అక్కడికి వెళ్తే అక్బరే నమాజ్ చేసుకుంటున్నాడు. వాడు లేచి వెళ్ళిపోతూ ఉంటే అక్బర్ పరిగెట్టుకుంటూ వచ్చి, అదేంట్రా ఇప్పుడేగా నా నమాజ్ పూర్తయింది, ఇంకా నిన్ను కూడా అడగటం, నువ్వే అడుక్కుంటున్నావు, నువ్వేమన్నా అడుక్కుంటున్నావో వాడిని నేనే అడుక్కోగలను. అది బుర్రలోకి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంది. అక్బర్ ఎంపరర్, చక్రవర్తి, వాడు భగవంతుడికి అడుక్కునేవాడే, మనము అడుక్కుంటాం. కానీ అడుక్కునేదేదో ఇంకోళ్ళని ఎవరినో అడుక్కుంటా, భగవంతుడినే అడుక్కోవచ్చు కదా. దేవాలయాల్లో అది గురకి ఎవరికీ అర్థం అవటం లేదు. ఏంటి మొట్టమొదటి తప్ప అక్కడ జరిగేది, దేవాలయానికి వస్తాం, మన రోగాలన్నీ పోయేటటువంటి ఒక మంత్రం మనకు అందరికీ తెలుసు. తెలుసా దేని గురించి చెప్తున్నాను? అర్థమవుతున్న దేవాలయాల్లో ఏం జరుగుతుంది? ఏంటి అక్కడ జరుగుతున్నది? మొట్టమొదటి దేవాలయానికి రావాల్సింది, ప్రదక్షిణ చేసుకోవాలి. పేరు విన్నారు కదా మీరు, ప్రదక్షిణకు నేను చెప్పింది అర్థమైంది కదా, మాట వినిపిస్తోంది అందరికీ? వినిపిస్తోంది అందరికీ? వినిపించిందా నేను చెప్పింది? ప్రదక్షిణ గురించి చెప్తున్నాను. ప్రదక్షిణ మంత్రం అర్థం తెలుసా మీకేంటో? యాని కానిచ ఏంటి దాని అర్థం? యాని కానిచ పాపాన్ని చేసిన పానాలన్నీ కూడా ఇక్కడ రాసిన చూశారు కదా, యాని కానిచ పాపాన్ని జ్ఞాత జ్ఞాత కృతానిచ. తెలిసి తప్పు చేయొచ్చు, తెలియకుండా తప్పు చేసి ఉండొచ్చు, రెండు రకాల తప్పులు జరగొచ్చు. కొన్ని మనం చేసి తప్పులు చేస్తాం, కొన్ని అజ్ఞాతంగా తెలియకుండా తప్పులు జరుగుతాయి. తాని సర్వాణి నశ్యంతే ప్రదక్షిణాయాం పదే పదే అని ఋషులు చెప్తున్నారు. నువ్వు ఒక్కొక్క పద వేస్తూ ఉంటే దేవాలయంలో ఏం జరగాలి? పాపాలన్నీ పోతాయి. ఇచ్చేత దేవాలయానికి రాగానే మొట్టమొదట ప్రదక్షిణ అది. మరి ఋషులు చెప్తున్న మాట అది, తెలుసు కదా, ఇది మీకు అందరికీ, ఇది ఋషులు చెప్పిన మాటే కదా. మరి ఋషులు చెప్పిన మాటతో ప్రదక్షిణాలు, ఆ ప్రదక్షిణాలకి ఎన్ని ప్రదక్షిణాలు వెయ్యాలి, ఒక్కొక్క పాపానికి, ఒక్కొక్క శక్తికి, ఒక్కొక్క మనం చేసే తప్పులకి, చేయని దానికి, ఒకటే అంటే ఎలా సరిపోతుంది? మామూలు జలుబు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఇంకా పెద్దవైన పరువు వస్తే, ఇంకా పెద్ద వస్తే దానికి తగినట్టు ఎక్కువ కరువు ఖరీదులు చేయాల్సి వస్తుంది. మరి మనము దేవాలయానికి వచ్చి గుడిలో ఉండి మనం ఎన్ని ప్రదక్షిణాలు చేసుకుంటే ఇవాళ మనం చేసినటువంటి పాపాలు నశ్యంతి, తాని సర్వాణి నశ్యంతి అని భారతీయ సంస్కృతి దేవాలయంలో చెప్తుంది. అందుకని నేను చెప్పాను ఆ దీపాలు కాదయ్యా, మీలో ఉన్నటువంటి దీపాలు లేకండి. ఈసారి ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు ప్రదక్షిణలు ఎన్ని చేసుకోవాలి? 27 నక్షత్రాలు చేసుకోవాలి. మనకి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? మనకి నక్షత్రాల సంగతి తెలుసు కదా, ఎన్ని ఉన్నాయి? 27. చేత ఒక్కొక్క నక్షత్రానికి చేత మీరు 27 ప్రదక్షిణాలు రోజు చెయ్యాలి. చేస్తే ఏమవుతుంది? మీ మొత్తం గ్రహంలో ఉన్నటువంటి 27 నక్షత్రాలకి కావలసినటువంటి నశ్యాలు పోతాయి. అసలు ఆ టెక్నికే మర్చిపోయాం మనం. చేత మీరు ప్రదక్షిణకు వచ్చారు, ఏం చేశారు ఏంటి కాదు, ఎన్ని చేయాలి? 27 చేసుకుంటే అన్ని పాపాలు పోతాయి అని నేను చెప్పటంలే, ఋషులు చెప్తున్నారు. అంచేత ఈ దేవాలయానికి వచ్చినప్పుడు సంస్కృతంలో అదే మాట చెప్తోంది, మీకు అర్థమవుతే ఆ మాట చూడండి. ఇప్పుడు నేను తెలుగులో చెప్పింది, అక్కడ సంస్కృతంలో చెప్తున్నా. సంస్కృతంలో ఉంది కనుక మనం పట్టించుకో. అంచేత దేవాలయంలోకి రాగానే మొట్టమొదటి చేయవలసిన పని ఏంటి? మీకు అర్థమైందా? నేను ఓ లెక్చరర్ని రిటైర్ అయిపోయినప్పుడు ఇప్పుడు మీ మద్దరికి మీ స్నేహితులుగా వచ్చాను, బంధువుగా వచ్చాను, గురువుగా వచ్చి చెప్పటంలే. అంచేత నేను కొన్ని మాటలు డైరెక్ట్గా అడిగవచ్చు, బంధువులతో ఏదైనా అడిగవచ్చు కదా, స్నేహితులతో. ఇంకా ఇవాళ నుంచి మీరు 27 నక్షత్రాలు రోజు దేవాలయంలో చేస్తాము అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి చేయొచ్చండి చూద్దాం. ఒకడు, రెండు, మూడు, నాలుగు. మీకు నేను పరమ పూజ్య గురుదేవులు ఎందుకు ఇవంతా చెప్తుంది అర్థమైందా? ఐదుగురు చేయొచ్చారమ్మా. జ్ఞాని కానిజ పాపాన్ని జ్ఞాత జ్యోత కృత తాని సర్వాణి నశ్యంతే ప్రదక్షిణాయాం పదే పదే అని ఋషులు చెప్తూ ఉంటే దేవాలయంలో 27 నక్షత్రాలు చేసుకుంటే మీకు అంతా కరెక్ట్ అయిపోతుంది. అంటే ఎంతమంది కనిపిస్తున్నారు అంటే 5 కనిపిస్తున్నారు. ఏం మీరు అందరూ చేయగలరా చేయలేరా? చాలా కష్టం. ఎలా వస్తామండి దేవాలయానికి? కానీ మీ స్కూల్కి మాత్రం రోజు వెళ్ళాలి. ఏంటి ఒక హిందువులము భారతీయులము ఋషులిచ్చినటువంటి ఆ ఒక్క మాట చూసుకుని మీకున్న పాపాలని పూర్తిగా నశించుకోవచ్చు రోజుకి 27 నక్షత్రాలు చేస్తే, ఏ రోజుకి ఆ రోజు పాపం కరెక్ట్ అయిపోతుంది అంటే ఓ 5 కనిపించారు. కానీ కొంచెం అలవాటు కదా, నేను బంధువుగా స్నేహితుగా అడుగుతున్నా, ఇప్పుడు ఎంతమంది వింటారయ్యా రోజుకి 27? ఇందాక చెక్కిన వాళ్ళు కూడా దింపించారా? ఇందాక ఎత్తిన వాళ్ళు ఎత్తుతారా? మేము వాళ్ళు ఎత్తించారు బాబు. ఇప్పుడు మీకు అర్థమైందా? దీపాలు వెలిగించుకోవటం కాదయ్యా, పనులు చెయ్యాలా. దీపాలు వెలిగించి వెళ్తే ఏమవుతుందిరా? మీలో దీపం రావాలి, ఈ జ్ఞానం అర్థం అవ్వాలి. దేవాలయంలో మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ప్రదక్షిణాలు. అది మనకి రాదు. సరే వచ్చాము, దేవుడి దగ్గరికి వచ్చాం. మన భారతీయ సంస్కృతిలో 3 శక్తులు ఉన్నాయి మనకి, సరస్వతి, తర్వాత 2 చెప్పగలరా? బ్రహ్మ సరస్వతి, తర్వాత విష్ణువు లక్ష్మి.
దాని తర్వాత శివి ఉమ. ఏంటి వీళ్ళ ముగ్గురు ఒకటేనా, లేకపోతే వాళ్ళకి మధ్య ఏదైనా శక్తి ఉన్నదా? భారతీయులుగా ఈ తేడా తెలుసా? బ్రహ్మ సరస్వతికి, విష్ణువు లక్ష్మికి, శివ ఉమకి తేడా ఉందా? లేకపోతే అందరూ ఒకటేనా? దేవాలయాలు చెప్పుకుంటున్నాం కదా, సరస్వతి జ్ఞానం ఇస్తుంది అని తెలుసా? చెప్పినా కష్టంగా ఉందా? లక్ష్మి విష్ణువు దేనిస్తుంది? ధనం వస్తుంది. శివ సరస్వతిలో మంగళం వస్తుంది, మంగళకరం. శివుడు అంటే శుభకరమైంది ఇస్తాడు. అయితే ఏ దేవాలయానికి వెళ్ళాలి? కాబల్స్ కాలేజీకి వెళ్ళాలా? ఫిజిక్స్ కాలేజీకి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ పడితే అక్కడ స్కూల్ని పెట్టేస్తారా మీరు? లేకపోతే వాళ్ళు చదవటానికి దానికి ఏమైనా కండిషన్ ఉందా లేదా? చెప్పింది అర్థమవుతుందా మీకు? చెప్పిన అవగాహన అవుతుందా? మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి అంటే మీరు ట్రై చేయటమే కాదు, వాడు ఒప్పుకోవాలి. మీరంతటి మీరు ఎక్కడ పడితే ఇక్కడ కావాలని ఆ విద్యాలయంలో వెళ్ళాలి అంటే సంభవం కాదు. దానికి అర్హత అది ఉంటుంది. మరి మన దేవాలయానికి ఏం లేదా? మన భారతీయ సంస్కృతి దాని గురించి ఏమీ చెప్పలేదా? తెలియదు మనకి. ఇద్దరు వ్యక్తులు చాలా అద్భుతమైనటువంటి శక్తి సంపాదించుకున్నారు. ఇద్దరు వ్యక్తులు, ఒకడు వెంకటేశ్వర స్వామి, ఇంకోరు షిర్డీ. మీకు తెలుసా వెంకటేశ్వరుడు మన భారత ఆంధ్రలోనే పుట్టారు, ఒక వ్యక్తిగానే ఉన్నాడు అని సంగతి తెలుసా మీకు? మర్చిపోయారా? మర్చిపోయి ఉంటారు మీకు, తెలియ తెలీదు. వెంకటేశ్వరుడు ఒక భారతీయ భారతీయుడు. మన ఇది బాగుందా? హలో, చాలా జాగ్రత్తగా కూర్చోండి. వెంకటేశ్వర స్వామి శుద్ధి సాయిలు అందరూ వెళ్ళొచ్చు. మిగతా దేవాలయాల్లో కండిషన్ ఉంది, కానీ వెంకటేశ్వర స్వామికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది వెళ్ళొచ్చు? ఎవరు వెళ్ళొచ్చు? ఏదైనా కండిషన్ ఉందా వాళ్ళకి? వాడు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అని కండిషన్ ఉందా వెంకటేశ్వర స్వామికి? ఉందా? నేను ప్రశ్న అర్థమైందా మీకు? గుర్తురావటండి. పోనీ శిరిది గురించి అర్థమవుతోందా మీకు? ఎవరైనా వెళ్ళొచ్చు, వెళ్ళకూడదా శిరిది దగ్గరికి? మరి శిరిది ఇప్పుడు దేవాలయంలో ఉన్నాడు. అంతకంటే ముందు ఇంకొక యుగంలో ఒక వ్యక్తి వెంకటేశ్వర స్వామిగా ఒక లాయలో ఒక శిలగా ఒక మూల పడి ఉన్నాడు. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ పరిస్థితి వచ్చింది. ఆ చరిత్ర చదవండి, తిరుపతి చరిత్ర చూస్తే తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామి ముందు ఇక్కడ మన ఆంధ్రలోనే జీవించి వాళ్ల మధ్య యుద్ధాలు చేసుకున్నాడు. ఇప్పుడు అంతకంటే గొప్ప దేవుడు కనిపించటంలే, శిరిడీ అయ్యాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను? వెంకటేశ్వర స్వామి శిరిడీ భౌతిక శరీరం నుంచి దేవతగా అయ్యాడు. మరి మిగతా దేవతలు, ఈ దేవతల్లో మీరు ఏం నేర్చుకోవాలి, ఎలా చేసుకోవాలి అన్నది మనకి తెలుసా? తెలియదు. ఎందుకు తెలియదు అంటే మనము ఆ జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి గాయత్రి మంత్రి మనం ఉపయోగించుకోలేదు. కుటుంబ చేస్తుందా మనం గాయత్రి? చేయొచ్చా చేయకూడదా? వీడు చేస్తాడా వాడు చేస్తాడా? కానీ మోడర్న్ సైంటిస్ట్ ఏం చెప్తోంది అంటే గాయత్రి అనేది ఒక ఫార్ములా. మన శరీరంలో ఉన్నందుకు 24 బాడీలో ఏముంటాయో తెలుసా మీకు? మనం పుట్టడానికి 24 జీన్స్ వస్తాయి, అందరికీ ఉంటాయి. ఆ 24 గాయత్రి. అందుకే గయాన్ త్రాయతీతి గాయత్రి, గాయను రక్షించేది గాయత్రి, ప్రాణాలను ఇచ్చేది గాయత్రి. అసలు మీకు ప్రాణం అంటే ఏంటో తెలుసా? దేవాలయాలన్నీ మీకు ప్రాణశక్తి ఇవ్వటానికి వచ్చే శక్తి. కానీ ప్రాణశక్తి ఎక్కడుంది మనలో? మనందరికీ ప్రాణం ఉంది. అందులో డౌట్ ఉందా? ఇందులో ఎవరైనా ప్రాణం లేదు అని ఉంటే చెయ్యొచ్చండి చూద్దాం. వాడెత్తలేడు. పక్కవాడు ఎవడో చెప్పాలి, లేదు అయ్యా వాడికి ప్రాణం లేదు అని. మనకి ప్రాణం ఉంది కదా. ఏం తెలుసు మన ప్రాణం గురించి? మరి ఆ ప్రాణం చెప్పటానికి 9 రోజులలో మీకు ప్రాణశక్తి ఎలా ఉంటుందో తెలిసేటటువంటి టెక్నిక్ నేర్పేటటువంటిదే గాయత్రి పరివారం. ప్రాణం గురించి మాట్లాడుతుంది. మరి ప్రాణం గురించి చెప్తున్నటువంటి ఈ శక్తి కేవలం మనుషులకే ఉంది, జంతువులకి లేదా? జాతువులకి ఉంది ప్రాణం. చెట్లకుందా? చెట్లకి ఉంది. కానీ మీకు ఒక విషయం అసలు పూర్తిగా అర్థం కాదు సైన్స్ లో. మనకి ప్రాణం కావాలి అంటే చెట్లు ఉండాలి. ఈ సైన్స్ తెలుసా? అది వినలేదా ఎప్పుడైనా? ఇది ఉంటే తప్ప మనకి ప్రాణం లేదు. కానీ మనం ఏం చేసుకుంటున్నాం? ఇదే పరిస్థితి. మరి అది అర్థం అవ్వాలి కదా. గయాన్ గాయత్రి అని మనం చెప్పుకుంటూ ఉంటే మనకి ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? వీటిలో చాలా ఎక్కువ శక్తి ఉన్నది తులసిలో. ఆ తులసి ఉన్నదా అందరింట్లో? వీటన్నిటినీ మనం ఉపయోగించుకోకపోతే ఇలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన భారతీయ సంస్కృతిని నాశనం చేసుకుంటాం. చేత మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది దేవాలయాలలో ప్రాణము తెలుసుకోవాలి. అందుకే ఒక చాలా విషయమైనటువంటి ఏంటి అంటే, దేవతలందరికీ కూడా గాయత్రి మంత్రం ఉంది. లక్ష్మీ గాయత్రి మంత్రం ఉంది, దుర్గా గాయత్రి మంత్రం ఉంది. దేవతలందరూ వేరువేరుగా మనం చెప్తున్నాం, కానీ వాళ్ళందరి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రతి గాయత్రికి కూడా ఒక మంత్రం ఉంటుంది ఒక దేవతకి, అవునా కాదా? ఎందుకుంది అనే ప్రశ్న కూడా రాదు మనకి. అంటే అర్థం ఏంటి, మీరు ఏ దేవతని పట్టుకున్నా మొట్టమొదట మీకు గయాంత్రాయతి చేయాలి, ప్రాణం కావాలి. ఆ ప్రాణం వచ్చేటటువంటి గాయత్రిని మనం చెయ్యొచ్చా చేయకూడదా అని దెబ్బలాడి కొట్టుకొస్తున్నాం. ఆశ్చర్యం అది. అది తయారు చేయటానికి ఈ గాయత్రి గురించి చెప్పే విషయాలను మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి అమ్మా బండి వచ్చిందా? మీకోసమే వెయిట్ చేస్తున్నా. ఎవరు వస్తారు దాని గురించి రండి. గాయత్రి పరివార్ రండి. చూసుకోండి. ఇప్పుడు గాయత్రి గురించి చెప్పింది అర్థమైంది కదా. అందరి దేవతలకి చెప్పే గాయత్రి శక్తి, చెట్ల నుంచి మనకు వచ్చేటటువంటి ప్రాణము, దీన్ని ప్రపంచానికి తెలియచేయటానికి వచ్చినటువంటి వ్యక్తులు హరిద్వార్ నుంచి వచ్చారు. అంచేత ఇప్పుడు వాళ్ళు మీకు చెప్తారమ్మా. అంతవరకు నేను మీకు చెప్పవలసిన విషయాలు చెప్పాను. ఇంకా విషయాలు